శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ అంశము ప్రకాశిస్తున్న నక్షత్ర అనివా. మూలవాక్యము ఆదికాండము 1:16.
మొదటి అధ్యాయము 16 గత వారం కాక అంతకు ముందు వారం 14 నుంచి సూర్యుని గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేసాం. 16 ధ్యానం చేద్దామని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను అన్న మాట చూస్తా ఉన్నాం. ఈ యావత్ సృష్టి నిర్మాణం కొరకు ఆదికాండ 1 దేవుడు ఆయన వేటి నిర్మించాడో, ఎలా నిర్మించాడో తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఆయన చేసిన నక్షత్రముల గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేయటం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఆయన్ని మనం ఎలా ఎరిగి ఉండాలో అర్థం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఆస్ట్రోనమీ, ఖగోళ శాస్త్రం అన్నది ఈరోజు ఉంది. ఆస్ట్రోనమీలో ఎన్నో నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, అక్కడ దగ్గరకు వస్తుంది. ఆస్ట్రోనమీలో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రోనమీ అంతా చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల నుంచి చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకి కొన్ని విషయాలు తెలుసు. దాని గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గత వారం మనం ధ్యానం చేసిన సూర్యుని గురించినే విషయాలు మనం ఒక్కసారి పరిగణన తీసుకుంటే ఇలా రాయబడతా ఉంది. మన భూమి నుంచి సూర్యుడు 15,000,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ సూర్యుని యొక్క డయామీటర్ 14,00,000 కిలోమీటర్లు. ఆ సూర్యుని యొక్క బరువు 330,000 రెట్లు, భూమి కంటే 330,000 రెట్లు. ఆ సూర్యుని యొక్క పరిమాణం భూమి కంటే 13,00,000 రెట్లు. ఆ సూర్యుని యొక్క వేగం భూమి తిరుగుతున్న వేగం కంటే 55 రెట్లు ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే ఒక సెకండ్కి మన కన్ను మూసుకొని తెరిసే సమయానికి సూర్యుని ప్రయాణం చేసే దూరం శాస్త్రం చెబుతుంది 618 కిలోమీటర్లు. మనం ఒక సూర్యుడిని చూసుకొని ఇన్ని విషయాలు పరిగణనకు తీసుకొని ఎంత గొప్ప సూర్యుడు, సూర్యుని వల్ల భూమి మీదకి ఉష్ణం వస్తుంది, సూర్యుని వల్ల భూమి మీదకి వెలుగు వస్తుంది, సూర్యుని మీద హీలియం వాయువులు ఉన్నవి, ఇవన్నీ మనం స్టడీ చేసి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ సూర్యుని దాటి మనం ముందుకు వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ అనంత విశ్వంలో సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాటిని సూపర్ గైంట్స్ గా పిలుస్తా ఉన్నారు. కొన్ని నక్షత్రాలు సూర్యుని పరిమాణము కన్నా 1,500 రెట్లు పెద్దవి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు మనం సహజంగా సాయంత్రకాల సమయాల్లో పార్కుల్లో, రోడ్ల మీద క్యాజువల్గా వెళ్ళిపోయి ఉంటాం. ఒకసారి ఈ విషయాలు మనసులో పెట్టుకొని రాత్రులు మేఘాలు లేని ఆకాశం వైపు చూస్తే ఆ నక్షత్రాలన్నీ ఆకాశాన్ని సీరియల్ రేట్తో అలంకరించారా అన్నట్టు కనబడితే, శాస్త్రం చెప్పేది ఒక సగటు మానవుడు తన నేత్రంతో ఆకాశం వైపు చూసినప్పుడు ఎన్నున్నాయో లెక్క పెట్టలేడు, కానీ అతడు తన కన్నుతో చూడగలిగిన నక్షత్రాల సంఖ్య 3,000 ఉంటాయి అని చెప్తున్నారు. 17వ శతాబ్దంలో గెలీలియో హోమ్ మేడ్ టెలిస్కోప్ కనిపెట్టాడు. ఆయన స్వతహాగా తయారు చేసుకున్న టెలిస్కోప్ సహాయంతో సగటు కన్ను చూసే నక్షత్రాల కన్నా 10 రెట్లు, అంటే 30,000 నక్షత్రాలను మానవుడు ఆ హోమ్ మేడ్ టెలిస్కోప్ సహాయంతో చూడగలిగాడు అని చెబుతున్నారు. అయితే మనం ఉంటున్న ఈ భూమి, ఈ సూర్య కుటుంబం అంతా ఒక నక్షత్ర మండలంలోకి వస్తుంది. దాని పేరు పాలపుంత నక్షత్ర మండలం. ఈ ఒక్క పాలపుంత నక్షత్ర మండలంలోనే 2,00,000,000,000 నక్షత్రాలు ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, మన ఒక్క పాలపుంత నక్షత్ర మండలంలోనే 200,000,000,000 నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని ఒకవేళ మన మానవ భాషలో అర్థం చేసుకోవడానికి మరో రకంగా చెప్పాలంటే, ఒక మనిషి ఒక సెకండ్ కి 3 నక్షత్రాలను లెక్క పెట్టడం ప్రారంభిస్తే 100 సంవత్సరాలు అతడు లెక్క పెట్టే నక్షత్రాల సంఖ్య మన పాలపుంత నక్షత్ర మండల సంఖ్యలో 5% మాత్రమే లెక్క పెట్టగలడు. ఒక మనిషి ఒక సెకండ్ కి 3 నక్షత్రాలని లెక్క పెట్టడం ప్రారంభిస్తే 100 సంవత్సరాల కాలంలో కేవలం మన పాలపుంత నక్షత్ర మండల నక్షత్రాల్లో 5% మాత్రమే లెక్క పెట్టగలడు. ఈ మన ఒక్క పాలపుంత నక్షత్ర మండలం యొక్క డయామీటర్ పొడవు మనం తీసుకోగలిగితే 1,00,000 కాంతి సంవత్సరాలు పడుతుందట. సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం 15 కోట్ల కిలోమీటర్లు అనుకుంటే, సూర్యుని వెలుగు అక్కడి నుంచి 15 కోట్ల కిలోమీటర్లో ప్రయాణం చేయడానికి పట్టే సమయం 8:20 అని శాస్త్రం చెప్తా ఉంది. అలాంటి కాంతి 1 సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాలపుంత నక్షత్ర మండలం యొక్క డయామీటరే 1,00,000 కాంతి సంవత్సరాలు అంటున్నారు. అలాంటి నక్షత్ర మండలాలు ఈ అనంత విశ్వంలో సుమారు 88,000 కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నట్లుగా శాస్త్రం చెప్తా ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, మీకు ఆస్ట్రానమీ తెలియదే కాదు, నాకు ఎక్కువ తెలిసిన కాదు, కానీ బైబిల్లో ఈ ఒక్క మాట మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోతాం, కానీ దేవుడు నక్షత్రములను చేశాను అన్న మాట దగ్గరకు వచ్చేసరికి ఆ మాట ఎంత లోతైందో, ఆ మాట వెనకాల ఎంత సృష్టి దాగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలని ఈ మాటలని చెప్తా ఉన్నాను. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ అనంత విశ్వంలో ఇప్పటిదాకా కనిపెట్టిన నక్షత్రాల సంఖ్య ఎంతంటే 10^25. 1 పక్కన 25 సున్నాలు పెడితే ఆ సంఖ్యను ఏమని పిలుస్తారో అన్నున్నాయి అంటున్నారు. ఈ అనంత విశ్వంలో 8,000,000,000 నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో 1 నక్షత్ర మండలం మన పాలపుంత నక్షత్ర మండలం. అందులో సౌర కుటుంబం ఉంది, అందులో భూగ్రహం ఉంది. ఆ భూగ్రహం మీద ఎన్నో ఖండాలున్నాయి, పర్వతాలున్నాయి, అరణ్యాలున్నాయి, 3 వంతులు పైగా సముద్రం ఉంది. అందులో భారతదేశం ఉంది, అందులో మనం ఉన్నాం. భారతదేశంలో, సువిశాల భారతదేశంలో 130 కోట్ల జనాభాలో నువ్వు నేను ఒకరు. ఈ అనంత విశ్వం అంత గొప్పది. అనంత విశ్వంలో ఇసుకరేనువంత భూగ్రహం. ఆ భూగ్రహం మీద నువ్వు నేను, నీ దేవుడు నా దేవుడు, బైబిల్లో కనబడుతున్న ఆ దేవుడు ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు వస్తూ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో గుర్తెరగడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధపాటు హృదయాలతో ప్రభు సన్నిధిలో ఉందాం. అందుకే కీర్తనకారుడు రాజైన దావీదు, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలన చేస్తున్న రాజైన దావీదు కీర్తనకారుడు తన గ్రంథంలో ఇలా రాస్తా ఉంటాడు. 19వ కీర్తన 1వ వచనంలో ఇలా అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన ఎంత మానవ జ్ఞానానికి అందనంత ఎత్తుగా ఉన్నాడో, ఈ ఆకాశం నన్ను చూడు, నీ దేవుడేంటో నేను చెప్తాను, అర్థం చేసుకో అంటుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. 2వ మాట, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. దేవుని చేతి పనిని ప్రచురపరచున్నవి. ఎంత చక్కగా అమర్చబడి అద్భుతంగా ఉన్న అంతరిక్షం అంతటి వెనకాల బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, పరిణామ సిద్ధాంతం కాదు, మరొకటి కాదు, కానీ దేవుని వాక్యం సాధికారతో క్లెయిమ్ చేస్తుంది అంటే, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, నేనే సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆకాశములకు భూమికు సృష్టికర్త యెహోవాయే దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి బైబిల్ చెప్తా ఉన్న సత్యాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ సృష్టి యావత్తు ఏదో దానంతటా అది రాలేదు, పరిణామ సిద్ధాంతం కాదు, బిగ్ బ్యాంగ్ థియరీ కాదు. దేవుడే అమర్చాడు, దేవుడే మానవునికి నివాస యోగ్యంగా ఏర్పాటు చేశాడని ఆయన తన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. 136వ కీర్తన 7వ వచనంలో ఇలా చూడగలం. 136వ కీర్తన 7వ వచనంలో ఇలా చూడగలం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. 8వ వచనం, పగటి నీలుటకు ఆయన సూర్యుని చేశాను. 9వ వచనం, రాత్రి నీలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేశాను. ఎందుకోసం ఆయన నక్షత్రాలను పెట్టాడు, ఎందుకోసం ఆయన చంద్రుని పెట్టాడు అని మనం అనుకుంటే అది ఆలోచన లేకుండా మాత్రం ఆయన చేయలేదు. మన భాషలో నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే రాత్రి నీలుటకు ఆయన చేశాడట. మన రాత్రి పడుకునే ముందు లైట్ ఆర్పేసి పడుకోవడానికి మన వల్ల కాదు, ఎందుకంటే చిమ్మ చీకటి ఏమి కనబడదు. కాబట్టి లైట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని బెడ్ బల్బ్ అంటాం, బెడ్ లైట్ అంటాం. బెడ్ లైట్ తక్కువ కాంతినిస్తుంది, ఆ తక్కువ కాంతి మనకెంతో కంఫర్ట్ గా ఉంటది, చాలా కంఫర్ట్ గా ఉంటది, నిద్ర పడుతుంది, చీకటిని డైల్యూట్ చేసి కొంత వెలుగుని తీసుకొస్తుంది. ఒకవేళ అందుకే అమావాస్య రోజు ఎంత చీకటిగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి దేవుడు మన కంఫర్ట్ కొరకు రాత్రి నేలడానికి ఆయన చంద్రుణ్ణి నక్షత్రాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో ఆయన సెలవిస్తా ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనంలో మరొక మాట మనం చూడగలం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును అని రాయబడింది. రాత్రి వేలుటకు చంద్ర నక్షత్రములను ఆయన నియమించాడు. మరొక మాట దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నక్షత్రాలను చాలా దూరంలో చాలా ఎత్తుగా ఉంచాడు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకనాడు అనుకునేవారు కనబడుతున్న చందమామ, కనబడుతున్న సూర్యుడు చాలా దగ్గరగానే ఉన్నారు అన్నట్టు భావనకు వచ్చిన తర్వాత దాన్ని కొలవడం ప్రారంభిస్తే మనం అర్థం చేసుకోలేని కొలత కాంతి సంవత్సరాల కొలతలకు వెళ్ళిపోయాం. దేవుని వాక్యంలో యోగు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూడగలం. దేవుడు అనంత విశ్వాన్ని, అనంత విశ్వంలో నక్షత్రాలను ఎంత దూరంలో ఉంచాడో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోగు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి అని రాయబడింది. దేవుడు ఆకాశమంత ఉన్నతమేనట, దేవుడు నక్షత్రాలను వాటిని ఔన్నత్యం కలిగిన వాటిగా, మహిమ కలిగిన వాటిగా ఆయన చేశాడు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి చాలా దూరాన్ని ఉంచి ఆ కక్షల్లో ఆయన ప్రణాళిక ప్రకారంగా ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యం చూడగలం. ఈ మన భూగ్రహానికి సూర్యుడు కాకుండా సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం దూరం ఎంత అంటే 4.22 కాంతి సంవత్సరాలు. దాని పేరు ఆల్ఫా సెంటరీ నక్షత్రం అంటాం. 3 నక్షత్రాలు శ్రమారం దగ్గరగా ఉన్నాయి. ఆల్ఫా అంటే 3 నక్షత్రాల్లో ఏ దేనికి వెళ్ళినా సరే ఇంత డిస్టెన్స్ వస్తుంది. ఆల్ఫా సెంటరీ ఏ, ఆల్ఫా సెంటరీ బి, ప్రాక్సిమా సెంటరీ అంటాం. అంటే దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు కాక, సూర్యుడికైతే 15 కోట్ల కిలోమీటర్లు, ఈ ఆల్ఫా సెంటరీకి అయితే 4.22 కాంతి సంవత్సరాలు. మళ్ళా చెప్తున్నాను, ఎందుకే మాటలు చెప్తున్నానంటే చదువుకోవడానికే మనకు ఎంత కష్టంగా ఉంటే, లేకపోతే చదువుకొని మనం ఎలాగుంది అని అనుకుంటే అంత దూరంలో ఆయన ఉంచాడు, అంత నిర్మాణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎంత దూరంలో సూర్యుడు ఉంటే భూమి మీద మానవ జాతి జీవకోటి మనుగడ కొనసాగించగలదో అంతే దూరంలో ఉంచాడు. అందువల్లే మనం బ్రతకడానికి అనుకూలమైనంత ఉష్ణం మాత్రమే ఉంది, దానికి పెరిగినా మనం బ్రతకలేము, మైనస్ డిగ్రీస్ వెళ్ళినా మనం బ్రతకలేమని, ఆయన యొక్క జ్ఞానమును బట్టి ఒక్కొక్క నక్షత్రాన్ని ఎంత ఎత్తులో ఉంచాలి, ఎంత దూరంలో ఉంచాలి అన్న ఆయన ఆలోచనను బట్టి ఆయన ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనంలో ఇలా రాయబడతా ఉంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు అని రాయబడింది. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ వెరైటీస్. మళ్ళా చెప్తున్నాను, మన దేవుడు చాలా విభిన్నమైన నిర్మాణం చేసేవాడు. ఈ రోజు ఒక మాట చెప్పగలం, భూప్రపంచం మీద 750 కోట్ల మంది ప్రజలుంటే 750 కోట్ల మందిలో మనందరికి తెలిసిన మాట, ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఒకటి కాదు. ఎందుకు కావో బైబుల్ చెప్తుంది, శాస్త్రం చెప్పలేదు. అని అంటాడు యోబు గ్రంథము 37వ అధ్యాయంలో అద్భుతమైన మాట మనం చూడగలం యోబు గ్రంథంలో. మళ్ళీ ఇక్కడికే వస్తాను. మన దేవుడు ఎంత విభిన్నమైన సృష్టి చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనంలో ఫింగర్ ప్రింట్స్ కోసం ఇలా రాయబడింది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అరచేతిని చూసినప్పుడు అబ్బురు పడాలని, అరచేతిలో ఫింగర్ ప్రింట్స్ ని, వాటి రిజ్జెస్ ని, వాటి నిర్మాణం చూసినప్పుడు దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలని, దేవుడే ప్రతి ఒక్కరి చేతి మీద ఒక్కొక్క ప్రత్యేకమైన సీల్ వేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఏ ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ కాకూడదు, ఏ ఇద్దరు ఐరిస్ మ్యాచ్ కాకూడదు, ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకూడదు. కారణం ఏంటంటే, అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ వెరైటీస్. ఆయన చేసిన సృష్టిలో ప్రతిది ఒక ఆశ్చర్యమే. ఆ దేవుడే మాట్లాడుతున్న నక్షత్రాల విషయానికి వచ్చేసరికి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదం కలదు అన్నాడు. అంటే అన్ని నక్షత్రాలు ఒకటి కాదట, అన్ని నక్షత్రాల ఉద్దేశం ఒకటి కాదట, అన్ని నక్షత్రాల నిర్మాణం ఒకటి కాదట. సముద్ర తీరపు ఇసుక రేణువును లెక్క పెట్టడం ఎంత కష్టమో, ఆకాశం మంది నక్షత్రాలను లెక్క పెట్టడం అంతే కష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంటే, అన్ని ఎక్కువ నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క పర్పస్ తో దేవుడు చేశాడు, ఒక్కొక్క ప్రత్యేక రీతిలో చేశాడు. అందుకే శాస్త్రం చెప్పేది నక్షత్రాలు అన్ని ఒకటి కాదు, అందులో బ్లూ స్టార్స్ ఉన్నాయి, క్వాజర్స్ ఉన్నాయి, సూపర్ నోవాలు ఉన్నాయి, వైట్ డ్వార్ఫ్స్ ఉన్నాయి, రెడ్ గేన్స్ ఉన్నాయని రకరకాల కేటగిరీస్ ని శాస్త్రం మన ముందుంచింది. కాబట్టి ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాయబడ్డ సత్యాలు ఎంతవరకు వాస్తవాలు, శాస్త్రం ముందు బైబిల్ నిలబడుతుందా, బైబిల్ శాస్త్రం చెప్పిన సంగతులను మించి చెప్పగలుగుతుందా, ఇది ఒక మత పుస్తకం కదా అనుకుంటే అది మనం తప్పు పడ్డట్టే, మన తప్పుడు అభిప్రాయానికి వెళ్ళినట్లే అర్థం చేసుకోవాలి. ఒక మూడు విషయాలు, బైబిల్ చెప్పిన మాటలు ఎంతకాలం క్రితం చెప్పిందో, ఇప్పటికీ ఆ మాటలు ఎంతగా సత్యంగా నిలబడ్డాయో, ఈ నక్షత్రాల గురించి ఒక మూడు విషయాలను మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి మాట, బైబిల్లో నక్షత్రాలు కదులుతాయి అని రాయబడింది. మళ్ళా చెప్తున్నాను, శాస్త్రంలో ఆర్యభట్ట మనకు తెలిసిన శాస్త్రజ్ఞుడు, ఆయన 5వ శతాబ్దంలో నక్షత్రాలు కదలవు, ఎందుకంటే ఆకాశం నక్షత్రాలు కదులుతుంటే కనబడవు, నక్షత్రాలు కదలవు అని గొప్ప శాస్త్రంలో చెప్పాడు. అయితే 16వ శతాబ్దంలో హెడ్మండ్ హేలీ నక్షత్రాలు కదులుతాయని ప్రూవ్ చేశాడు. ఆయన పరిశోధనను గుర్తించి ఆయన గౌరవార్థం ఒక నక్షత్రానికి హేలీ తోకచుక్క అని పేరు పెట్టుకున్నాం. అది ప్రతి 72 సంవత్సరాలకి భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుందని మనం చదువుకుంటూ వచ్చాం. ఒక శాస్త్రవేత్త కదలవు అన్నాడు, మరొక శాస్త్రవేత్త కదులుతాయి అన్నాడు. కదలవు అన్న శాస్త్రవేత్తకి, కదులుతాయి అని చెప్పిన శాస్త్రవేత్తకి పట్టిన సమయం మధ్య వ్యవధి 1100 సంవత్సరాలు. బైబిల్లో క్రీస్తు పూర్వం 1600 సంవత్సరాల్లో యోగు గ్రంథము అని ఒక పుస్తకం రాయబడింది. అందులో దేవుడు అప్పటికి టెలిస్కోప్ లేదు, గెలీలియో లేడు, అంతరిక్ష పరిశోధన లేదు, ఆస్ట్రోనమీ లేదు. ఏమీ లేనప్పుడు రాయబడ్డ ఈ పుస్తక ప్రతుల్లో ఏమని రాయబడిందో చూస్తే, యోబు గ్రంథము 38:31-32 31-32 కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? 32 వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తక్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా? నడిపింపగలవా అని ప్రశ్నిస్తున్నాడు. వాటి వేగం నీకు అందనంత ఎక్కువగా ఉంది, వాటిని నడిపిస్తున్నది నేనే అంటున్నాడు ఆయన. నక్షత్రాలు నడుస్తున్నాయి, కదులుతున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదే లేఖన భాగాల్లో ఆయన నక్షత్రాల గురించి మాట్లాడుతూ నక్షత్ర రాశులు అన్నాడు, కాలాలు అన్నాడు. హెడ్మండ్ హేలీ కొన్ని నక్షత్రాలకు కొన్ని కాలాలు, అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనబడతా ఉండదు, అలాగే హేలీ తోక్షుక ఎప్పుడు భూమికి దగ్గరలో ఉండదు, వాటి కాలాల్లో వస్తా ఉంటాయి. 33 వచ్చిందని అంటున్నాడు, వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. కాబట్టి బైబుల్ సత్యంగా చెప్తా ఉన్న సత్యం ఏంటంటే, ఖరాఖండిగా చెప్తున్న సత్యం ఏంటంటే, నక్షత్రాలు కదులుతాయి. యూదా పత్రిక 13 మరొక మాట చూస్తాం. యూదా పత్రిక 13 ఇలా రాయబడింది అక్కడ, తన అవమానమును నురుగ వెళ్ళగ్రొక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలు గాను, తర్వాత మాట మనకు రిలవెంట్, మార్గము తప్పి తిరుగు చుక్కలు గాను ఉన్నారు అని రాయబడింది. ఇక్కడ మార్గము తప్పి తిరుగు చుక్కలు, నక్షత్రాల్లో 3 కేటగిరీలు తీసుకొస్తారు, ఫిక్స్డ్ స్టార్స్, వ్యాండరింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్ అంటారు. నక్షత్రాలు కొన్ని కక్షలోనే ప్రయాణం చేస్తున్నాయి, కొన్ని కక్షలు దాటి తిరుగుతున్నాయి. ఆ కక్షలను బైబిల్ పరిభాషలో మార్గము అన్నాడు. చుక్కలు మార్గాల్లో తిరుగుతున్నాయి, కొన్ని ఒక కక్ష నుంచి మరొక కక్షలోకి జంప్ చేస్తున్నాయి అని రాయబడుతుంది వాక్యంలో. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, బైబుల్లో అనాది నుంచి మాట మార్చకుండా ఒక మాట రాయబడుతుంది, నక్షత్రాలు కదులుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడో చూపించడానికి తూర్పు దేశపు జ్ఞానులకు ముందరగా ఒక నక్షత్రం నడిచింది అన్న విషయాన్ని బైబుల్లో మనం చూస్తాం. రెండవ మాట, మొదటి మాట నక్షత్రాలు కదులుతాయని వాక్యంలో రాయబడింది, రెండవ మాట నక్షత్రాల యొక్క కౌంట్, నక్షత్రాల లెక్క ఎంత అని అడిగితే ఎప్పటికీ లెక్కెంతో చెప్పలేం. 10^25 ఒకటి పక్కన 25 సున్నాలు పెడితే ఎంతో అంతన్నారు, అది కూడా అంచనా. అయితే బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే, నక్షత్రాలు యిర్మీయా గ్రంథము 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింప సత్యము కాదు మానవునికి అని రాయబడుతుంది. మానవునికి, మానవ జ్ఞానానికి ఆకాశ నక్షత్రాల సంఖ్యను లెక్కించడం వల్ల పడదు అని దేవుని వాక్యం సెలవిస్తూనే మరొక మాట ఆయన ఇలా అన్నాడు. 147వ కీర్తనకు వెళ్తే, 147వ కీర్తనలో ఆయన నక్షత్రాల సంఖ్య గురించి స్పష్టత ఇస్తా మాట్లాడుతున్నాడు. 147వ కీర్తన 4వ వచనాన్ని చూస్తున్నాం. ఇలా రాయబడింది, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. ఎంతో లెక్క పెట్టడం మానవునికి కష్టంగా ఉంది, కానీ చేసిన దేవుడు మాత్రం నాకు ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారంగా నక్షత్రాన్ని చేశానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక సత్యం ఏంటంటే, లెక్క పెట్టడం కష్టమైన ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా ఆయన పేర్లు పెట్టాడు. పేరు లేకుండా అనామక నక్షత్రం అంటూ దేవుని లెక్కలో ఏది లేదు. మళ్ళా చెప్తున్నాను, 4వ వచనంలో నక్షత్రాలకు సంఖ్య ఆయన ఇచ్చాడు, నక్షత్రాలకు పేర్లు ఆయన ఇచ్చాడు. మనం ముందు చూసాం కృత్రిక ముఖశీర్ష నక్షత్రాల గురించి 38వ అధ్యాయం యోబు గ్రంథంలో చూసాం, ఆయన పేర్లు పెట్టి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించాడు, వాటికి పేర్లు ఆయన పెడుతున్నాడు. ఇంకొక మాట చెప్పమంటే బైబిల్లో దేవుడు మాట్లాడుతున్న మాట, లోకసువార్త 12:7 అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని రాయబడింది. రోజు జుట్టు చూపుకున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు ఊడిపోయి లెక్క పెట్టుకోవడమే కష్టం మనకి. నీ తల మీద ఉన్న వెంట్రుకలు లెక్క ఎంతో చెప్పమంటే చెప్పడం మన వల్ల కాదు, కానీ దేవుడు మానవుని తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టాడట. ఆయన్ని స్థూలంగా ఆలోచన చేసినా, ఆయన్ని సూక్ష్మంగా ఆలోచన చేసినా ఆయన జ్ఞానం అనంతమైంది. అది మానవునికి అందరి లెక్క లేకుండా ఈవెన్ ఆయన వెంట్రుకను కూడా చేయలేదు. అలాంటి దేవుడు లెక్క లేకుండా నక్షత్రాలు మాత్రం చేయలేదు. అందుకే ఆ దేవుడు ఆయన్ని మన ముందుంచుకొని ఆయన ఎలా అన్నాడు, దేవుడు అనేసరికి కల్పన నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనేసరికి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అనుకుంటున్నాం, దేవుడు అన్నదాన్ని జీవం లేని వాటిలో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ నాతో నువ్వు ఎవరిని సాటి చేయగలవు, నాకు సాటి అయిన వాడెవరు అని విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆయన రోషంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. యెషయా గ్రంథం 40:25-26 చూడాలి. యెషయా గ్రంథం 40:25-25 ఇలా రాయబడుతుంది, మీరు ఇతనితో సమానుడువని మీరు నన్నెవరికి సాటి చేయుదురు. దేవుడు అంటున్నాడు, నాతో మీరు ఎవరిని పోలిస్తారు, నన్ను ఎవరితో మీరు పోలుస్తారు? ఇవన్నీ విషయాలు అర్థమైన తర్వాత, దేవుడు గొప్పతనానికి అర్థమైన తర్వాత, అందుకే అద్వితీయుడు దేవుడు అని రాయబడింది. ఆయన లాంటి వాడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు సమమైన వారు ఎవరు లేరు అని బైబుల్ చెప్తా ఉంది. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతా ఉన్నాడు. అడుగుతా 26 ఒక ప్రశ్న వేశాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచేవాడే కదా, తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు, ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. కాబట్టి మరలా చెప్తున్నాను, ఇదే వాక్యాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే 40:26 ఆయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో మనం చూడగలం, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడగలం. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఒక్క నిమిషం. 40:26 ప్రకారంగా ఆయన అంటున్నాడు, నక్షత్రాలకు లెక్క ఉంది, రెండు నక్షత్రాలను సమూహాలుగా ఆయన పంపుతా ఉన్నాడు, నక్షత్రాలు వాటిని మనం మండలాలు అంటాం, లేకపోతే క్లస్టర్స్ గా పిలుస్తాము. నక్షత్రాలను బయలుదేరి చేస్తున్నాడు అంటే నక్షత్రాలు కదులుతున్నాయి అన్నాడు, ప్రతి దానికి పేరుంది అంటున్నాడు, వీటి పేరు చొప్పున అన్నాడు, ప్రతి నక్షత్రానికి లెక్క ఉంది. మరో మాట చివరి మాట ఎలా అన్నాడు, చివరి మాట తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటేనా విడిచిపెట్టడు. వాటిని మనం ఆకర్షణ శక్తి అంటున్నాం, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని అంటున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్ పెట్టింది ఆయన, కక్షలు పెట్టింది ఆయన. ఎందుకు కక్షలోనే తిరగాలి, కక్ష దాటి బయటికి వెళ్తే ఏమవుతుంది, అప్పుడప్పుడు పేపర్లో ప్రకటన వింటా ఉన్నాం, ఒక నక్షత్రం ఆకాశంలో కూలిపోతుంది, అది వచ్చి భూమిని ఢీకుంటే భూమి మీద ఉన్న 3-4 ఖండాలు లేచిపోతాయి అని మనం మాట వింటాం, కానీ ఇప్పుడు దాకా ఏది ఢీకోలేదు. భవిష్యత్తులో కూడా దేవుని సంకల్పం లేకుండా ఏ ప్రమాదం జరగకుండానే ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వాటి కక్షలు నియమించాడు, ఆ కక్ష దాటి వేరే దాంట్లోకి వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పి కక్షలోనే పట్టించాడు. సూర్యుడు ఉదయాన్నే వస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు, తూర్పును ఉదయిస్తున్నాడు, పశ్చిమాన అస్తమిస్తున్నాడు అని మనం చదువుకుంటా ఉన్నాం కదా. ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, అదే కక్షలు ఎందుకు వస్తున్నాడు, అదే టైమింగ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? ఆయన తన అధిక శక్తి చేతను, ఆయన తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన వాటన్నిటిని పట్టి ఉంచాడు, దేన్ని ఆయన విడిచిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే నక్షత్రాలు నక్షత్రాలు అన్నిటినీ ఆయనే పేర్లు పెట్టాడు, నక్షత్రాలన్నిటికీ ఆయనే లెక్క నియమించాడు, నక్షత్రాలు కదులుతున్నాయి. ఈ మూడు విషయాల్లో బైబుల్ చాలా స్పష్టమైన వివరణ దేవుడు రాయించాడు. బాగానే ఉంది, ఇదంతా మనం చూస్తా ఉన్నాం కదా. ఇందుకీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా మనకి అర్థం కావడానికి మనం ఏమి నేర్చుకోవాలి, అంతరిక్షం చూసినప్పుడు విశ్వాసిగా మనం ఏమి నేర్చుకోవాలి, సూర్యుని చూసినప్పుడు నక్షత్రాలను చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అన్న విషయానికి వస్తే, ఒక మూడు విషయాలు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు పాఠాలుగా ఈ నక్షత్రాల ద్వారా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొదటిది మనం దేవుణ్ణి మహిమపరచడం అలవాటు చేసుకోవాలి. మనం దేవుణ్ణి మహిమపరచడం అలవాటు చేసుకోవాలి. 148వ కీర్తన 3వ వచనంలో ఇలా రాయబడింది, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుడు ప్రకృతితోటే మాట్లాడుతున్నాడు, అనంత విశ్వములున్న నక్షత్ర రాశులతోనూ సముదాయాలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నీ సృష్టికర్తను నువ్వు స్తుతించాలి, నీ సృష్టికర్తని నువ్వు ఆరాధించాలి అన్నాడు. ఎట్లా స్తుతించాలి, ఎలా ఆరాధించాలన్న విషయంలో ఇంకా వివరణిస్తూ 6వ వచనంలో ఇలా రాశాడు, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరచున్నాడు, ఆయన వాటికి కట్టడి నియమించను, ఏదియు దాన్ని అతిక్రమింపదు అన్నాడు. దేవుడు అదే కక్షలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం కక్ష దాటి బయటకు రావట్లేదు. దేవుడు సూర్యుని తిరగమన్నప్పుడు సూర్యుడు పుట్టింది మొదలుకొని సృజింపబడింది మొదలుకొని ఈ రోజు వరకు ఏ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా తిరుగుతా ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలు కాంతి గల నక్షత్రాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని ఆజ్ఞకు లోబడతా ఉన్నారు. మనం కూడా దేవుని బిడలుగా ఆయన చేత పని అయిన మనం ఆయన ఏదైతే ఆజ్ఞలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో, మానవునికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు, మడి కట్టుకుని కూర్చోమని చెప్పలేదు, ఏమి అనుభవించొద్దని చెప్పలేదు, తెల్ల చీర కట్టుకుని తెల్ల బట్టలు కట్టుకుని తిరగమని చెప్పలేదు. కొంతమంది వారి కన్విక్షన్ బట్టి తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, కానీ దేవుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అన్ని పెళ్లి చేసుకోమన్నాడు, పిల్లల్ని కనమన్నాడు, ఉద్యోగాలు చేసుకోమన్నాడు, తినమన్నాడు, సంతోషించమన్నాడు, కానీ కానీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము, ఆయన యందు భయభక్తులతో జీవించమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత దేవుని కట్టడలు ఏమున్నాయి, దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి, దేవుడు నాకేమైనా చెప్పాడా, నేను ఎలా బ్రతకాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, అది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వి హావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రశ్నించుకుని మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా జన్మ పరమార్థం ఏంటి, మానవుడిగా నేనెందుకు పుట్టాను, ఆయన నన్నే ఎందుకు పుట్టించాడు, నాకెందుకు ఈ పొజిషన్ ఇచ్చాడు, నన్నెందుకు ఈ స్థలంలో ఉంచాడని ఎవరికి వారు ప్రశ్న చేసుకుని మనం కూడా దేవుని కట్టడలను పాటిస్తూ జీవించాలి, మనం దేవుని స్తుతిస్తూ జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తా ఉన్నాడు. రెండవది, నక్షత్రాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఎట్టి పరిస్థితుల్లోనూ నక్షత్రాలకు రాశులకు నమస్కారం చేయకూడదు. ఆస్ట్రాలజీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆస్ట్రాలజీ అన్నది రాశులను బట్టి తిథులను బట్టి మన భవిష్యత్తుని చెప్పడానికి జ్యోతిష శాస్త్రంగా మన ముందుంది. ఆ దాన్ని దేవుడు పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాడు, దాన్ని దేవుడు విగ్రహారాధనగా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఇలా రాయబడుతుంది 19వ వచనం, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు. సాతాను బలంగా పనిచేస్తూ వాడు సూర్య నమస్కారాలు యోగా పేరుతో చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, యోగా కంపల్సరీ ఎడ్యుకేషన్ గా స్కూల్స్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా దేవుని సృష్టికి సృష్టిని పూజించేవాడుగా వాడు పురుకొల్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఆయన సర్వాధికారం చెప్పిన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే ఆకాశమును భూమిని అందరి సమస్యలను సృజించిన వాడిని, నేను తప్ప వేరొక దేవుడు నీవు ఉండకూడదు, నాకు తప్ప వేరొక దానికి నువ్వు సాగిలు పడకూడదు, పూజింపకూడదు, నమస్కరింపకూడదని ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి అర్థం చేసుకుందాం, బైబుల్ చరిత్రలో ఒక రాజు కొరకు రాయబడింది, ఆయన పేరు మనస్సే. మనస్సే రెండవ రాజుల గ్రంథంలో ఆయన గురించిన సంగతులు మనం చూస్తాం. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మనస్సే రాజు కొరకు ప్రస్తావిస్తూ ఆయన చేసిన తప్పిదాల్లో కొన్ని తప్పిదాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అయినా సరే దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, శిక్షించాడు, దానికి కారణం ఏంటో కూడా మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుంచి మనం చూస్తాం, 3, 5, 6 వచనాలు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును అతను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠమును కట్టించి ఇస్రాయేల్ రాజు అయిన అహబు చేసినట్లు దేవతా స్తంభమును చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను అని రాయబడింది. ఈ రాజు విగ్రహారాధనతో పాటు నక్షత్రాలకు గుళ్ళు కట్టించాడు, నక్షత్రాలకు స్థలాలు ఏర్పాటు చేశాడు, వాటిని ముక్కడం స్టార్ట్ చేశాడు. ఉదయాన్నే పేపర్లో చూపిస్తాడు, నీ నక్షత్రం ఏంటి, నీ రాశి ఏంటి, ఈ రోజు నీ తిథి ఎలా ఉంటుంది, నీ జాతకం ఎలా ఉంటుంది. మనకి ఏదో ఒక రకంగా దేవుణ్ణి ఆరాధించి దేవుడి మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి బదులు ప్రకృతిని ఆరాధించేటట్లుగా విగ్రహారాధన వైపు నక్షత్రాలను ఆరాధించినట్లుగా వాటికి ఒక ఆకారం ఇచ్చి సింహరాశి, మిథున రాశి, మకర రాశి, మేషరాశి రకరకాల పేర్లు పెట్టి వాడికి ఒక ఆకారం ఇచ్చి వాటి వైపు మనం మనసు తిప్పుకున్నట్లుగా దుష్టుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ మనస్సే రాజు నక్షత్రాలను మొరుక్కినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వచనంలో ఇలా రాయబడింది, మరియు యెహోవా మందిరమునకున్న 2 స్థలాల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించాడట. 6వ వచనం, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షగాండ్రతోను సోదగాండ్రతోను సాంగత్యము చేశాను. ఈ ప్రకారముగా అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఈ నక్షత్రాలను చూపించి మనకు తెలియజేస్తున్న 2వ విషయం, మన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాశ సమూహానికి, సూర్యునికి కాని, నక్షత్రాలకు కాని, రాశులకు కాని మనం పూజ చేయకూడదు, నమస్కరించకూడదు, వాటిని దేవతలుగాను ఎంత మాత్రం ఎంచకూడదు. ఎంచితే వాటిని దేవుడు విగ్రహారాధనగానే పరిగణిస్తా ఉన్నాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 11వ వచనాల్లో ఇలా రాయబడింది, జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు కాని ప్రభువుకు సాగిలి పడ్డారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, ప్రభువుకు సాగిలి పడ్డారు. మనం ఆకాశాన్ని చూడాలి, సూర్యచంద్ర సమూహాన్ని చూడాలి, ఈ అబ్బురమైన విశ్వానంతటిని చూడాలి. ఆ విశ్వమంతటికి కారకుడు సృష్టికర్తైన యెహోవాకు, ఆయనకు సాగిలు పడాలి, ఆయన్ని ఆరాధించాలి తప్ప సృష్టిని ఆరాధించకూడదని దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనందరిని హెచ్చరిస్తా ఉన్నాడు. 3వదిగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనము కూడా నక్షత్రాల వలె ప్రకాశించాలి. మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట, మనము దేవుణ్ణి మహిమపరచాలి. 2, మనము నక్షత్రాలను ఆరాధించకూడదు. 3వదిగా మనం తెలుసుకోవాల్సింది, మనము కూడా నక్షత్రముల వలె ప్రకాశించాలి. ప్రతి నక్షత్రం దాని పరిధిలో దాని శక్తి కొలది అది ప్రకాశిస్తూనే ఉంటుంది, అది వెలుగును వెదజల్లుతూనే ఉంటుంది. ఒకవేళ సూర్యుడిని మనం పరిగణలోకి తీసుకుంటే ఎన్ని వోల్టేజ్ల బల్బులు వాడితే సూర్యుని వెలుగుతో సమానంగా మనం ఉండగలం, ఎన్ని ట్యూబ్లైట్లు పెట్టుకున్నా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం వచ్చే కాంతి ముందు మన బల్బులు ఏవి పనిచేయవు. ఎందుకంటే సూర్యుడు మౌనంగా ఉండలేడు, సూర్యుడు ప్రకాశించుకుని ఉండలేడు, సూర్యుడు వెలిగించుకుని ఉండలేడు, సూర్యుడు ఆ చీకటిని పారదోలకుండా ఉండలేడు. సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో, నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో, దేవుని బిడలగా మనం కూడా జ్యోతులుగా ఉండాలని, ప్రకాశించాలని ఆయన తన వాక్యం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం. దానియేల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడాలి. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే పోలిస్తా ఉన్నాడు ఆయన, ప్రకాశించెదరు. ఎవరు బుద్ధిమంతులో, ఎవరు తమ జీవిత పరమార్థం ఏంటి ఎరిగిన వారుగా ఉంటారో, ఎవరు దేవుడు నన్నెందుకు పుట్టించాడు, ఇక్కడెందుకు పుట్టించాడు, ఈ పరిస్థితులు ఎందుకు పుట్టించాడని ఎవరైతే ప్రశ్నించుకొని దైవ జ్ఞానం పొందుకొని ఉంటారో వారు బుద్ధిమంతులు. అలాంటి బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అని రాయబడింది. మరొక మాట, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప బాధ్యత నీతి మార్గములో నడిపించటం. నీతి అంటే దేవుడు, అందుకే ఆయన నీతి స్వరూపుడైన తండ్రి అంటాడు బైబిల్లో. యోహాను సువార్తలో నీతి స్వరూపుడైన తండ్రి అంటాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. ఎవరైతే దేవుళ్ళో నడవడానికి, నిజ దేవుళ్ళో నడవడానికి, ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి అనేకులు తిప్పుతారో, అనేకుల్ని నడిపిస్తారో, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో అలా ప్రకాశించిన దేవుని భక్తులు, వారి జీవిత పరమార్థాన్ని ఎరిగిన భక్తులు ఎందరో చరిత్రలో ఉన్నారో, అందులో ఒక భక్తుని జీవితాన్ని ఒక రెండు మాటలు మీ ముందుంచి నేను ఈ ఉదయకాలపు వర్తమానాన్ని ముగించడానికి ఆశపడతా ఉన్నాను. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక భక్తుని కొరకు మీరు గూగుల్లో చూడొచ్చు. ఆయన పేరు కొట్టగానే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ ఒక డాక్టర్, 1813-1873, 60 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. స్కాట్లాండ్కి చెందిన ఈ వైద్యుడు ఆఫ్రికా ఖండం కోసం విన్నాడు. ఆఫ్రికా ఖండంలో పేదరికంలో మగ్గిపోతూ, చీకట్లో అనారోగ్యంతో మగ్గిపోతున్న ప్రజల కోసం విని ఆయన హృదయం భారంతో నింపబడి ఉంది. ఆయన తనున్న స్థలంలో ఒక పెద్ద క్లినిక్ పెట్టుకొని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకొని డబ్బు సంపాదించాలి అనుకోలేదు, కానీ దేవుడు నన్నెందుకు పుట్టించాడు, దేవుడు నా ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడు, నేను దేవుని కోసం ఏం చేయగలనని తన జీవిత పరమార్థాన్ని గుర్తెరిగిన వాడుగా ఆయన ఆఫ్రికా ఖండానికి ప్రయాణమై వెళ్ళాడు. చీకటి ప్రాంతాలు, ప్రపంచానికి తెలియని ప్రాంతాలు, ప్రపంచానికి వెలుగులోకి రాకుండా చీకట్లో ఉండిపోయిన ప్రాంతాలను అన్వేషించడం ప్రారంభించాడు. 1000 గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకున్నాడు. వెళ్లిన తర్వాత ఘోరమైన పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మానవ అక్రమ రవాణా ఆఫ్రికా ఖండంలో జరుగుతా ఉంది. అనాగరికులైన ప్రజలు రోగాలు వస్తా ఉంటే రోగ వేల మంది చనిపోతా ఉన్నారు. తిండి లేక, వ్యవసాయం చేసుకోవడం చేత కాక, నరమాంస భక్షకులుగా భయంకరమైన స్థితిలో ఆ ప్రజలు బ్రతుకుతా ఉన్నప్పుడు వారి మధ్యకు వెళ్లాడు. వారికి సువార్త ప్రకటించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానాన్ని వారి మధ్య వెదజల్లడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ తాగిపోలేదు. ఆయన ఉన్న పరిస్థితిలో నుంచి ఆఫ్రికా ఖండమునకి మ్యాప్ గీయడం ప్రారంభించాడు. ఆఫ్రికా ఖండాన్ని లోపలికి అన్వేషించుకుంటూ వెళ్తూ, మ్యాప్ గీస్తూ, ఆ రచనలు చేస్తూ, ఆ రచనలను, ఆ మ్యాప్ను, ఆయన అన్వేషణ చేసిన విషయాలను, ఇక్కడ ఒక ఖండం ఉంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వారికి ఎంతో కొంత సహాయము బయట నుంచి రావాలి అన్న విషయాలను ఆయన ఎప్పటికప్పుడు రచన రాస్తూ ఆ ఇంగ్లాండ్ దేశానికి పంపుతా ఉన్నాడు. ఆయన జీవితంలో చాలా సంఘటనలు, ఎవరి లైన్ గురుకోసం కట్ చేసేసుకోండి, ఆయన నెంబర్ కట్ చేసేయండి, అర్థం కాకపోతే సరే ముగించుకుందాం, 5 నిమిషాలు ముగించుకుందాం. మీరు చాలా కష్టపడుతున్నారు తెలుసు, కానీ ముగించుకుందాం. దేవుడు వాక్యం దగ్గర రైట్. ఆయన ఆఫ్రికా ఖండం గురించి ఆయన అన్వేషించిన విషయాలన్నింటినీ రచనలు చేస్తూ బయట ప్రపంచానికి పంపుతా ఉన్నాడు. 2 సంఘటనలు ఆయన జీవితంలో సంభవించాయి. 1, హెన్రీ స్టాన్లీ అన్న వ్యక్తిని ఆయన దగ్గరికి ఇంగ్లాండ్ ప్రభుత్వం పంపించింది. ఆ హెన్రీ స్టాన్లీ డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరకు వచ్చినప్పుడు 2 మాటలు చెప్తాడు. ఇదిగో నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ భూ ప్రపంచంలో నన్ను మించిన నాస్తికుడు లేడు. నేను అతిపెద్ద నాస్తికుడిని, ఎంత మాత్రం నాకు మతబోధ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. 2, మీకోసం ఇంగ్లాండ్ ప్రభుత్వం ఈ వైద్య సహాయం అందించడానికి ఈ మెడిసిన్స్ పంపించిందని ఆ మెడిసిన్స్ ఇస్తాడు. నాలుగు నెలలు డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని దగ్గరుని చూశాడు, కల్లారా చూశాడు. చూసిన తర్వాత నేను అతి పెద్ద నాస్తికుణ్ణి, నేను ఎంత మాత్రం మారను అన్న హెన్రీ స్టాన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తుని లివింగ్స్టన్ బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన బోధనను బట్టి తన యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయిన తర్వాత అదే ఆఫ్రికా ఖండానికి వెళ్లి ఆయన విడిచిపెట్టిన సేవను ఇదే లివింగ్స్టన్ కొనసాగించినట్లుగా మనం చరిత్రలో చూడగలం. రెండవది, ఆ గొప్ప పరిచర్య చేసినప్పుడు ఆ ప్రజల కోసం తన జీవితాన్ని సమర్పణ చేసుకున్న తర్వాత అదే డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయినప్పుడు ఇంగ్లాండ్ రాణి తన భద్రత దళాలను పంపించింది ఆఫ్రికా ఖండానికి. ఆ గొప్ప భక్తుడు ఆ ప్రజల కోసం తన ప్రాణాన్ని, తన సర్వస్వాన్ని దారిపోసాడు, గొప్ప సేవ చేశాడు. ఆ గొప్ప భక్తుడు గొప్ప సేవ చేశాడు. ఆయన ఆయన్ని రాజ అధికారాలతో ఆయన సన్మానం చేయాలి, ఆయన్ని గొప్పగా సన్మానించాలి. ఆయన సమాధి ఇంగ్లాండ్ దేశంలో ఉండటం ఇంగ్లాండ్ దేశానికి క్షేమం అనుకుని పంపించినప్పుడు ఆఫ్రికా ప్రజలు డేవిడ్ లివింగ్స్టన్ వదిలిపెట్టలేదు, శవాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళన్నారు ఆయన హృదయం ఎప్పుడు కూడా ఆఫ్రికా ఖండం కోసం పరితపించింది, ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రజల కోసమే ఎంతో పరితపించాడు, ఆయన ఇక్కడే ఉండాలి, ఆయన ఇక్కడే ఖననం చేయాలని చెప్పేసి ఆఫ్రికా ప్రజలు పట్టుబెట్టారు. ఒక పక్కనేమో ఇంగ్లాండ్ రాణి ఆ భక్తుని సమాధి మా దేశంలో ఉండాలంటుంది, మరో పక్కన ఆఫ్రికా ప్రజలు ఆ భక్తుడి సమాధి మా దగ్గర ఉండాలని చెప్పేసి ఆ ఇద్దరు కూడా రెండు మాటలు మాట్లాడుతున్నప్పుడు చివరికి ఎవరికి లేని ప్రత్యేక రీతిలో ఆయన సమాధి కార్యక్రమం ఉంది. ప్రత్యేక రీతిలో డేవిడ్ లివింగ్స్టన్ గుండెని తీసి ఆఫ్రికా ఆ ప్రజల మధ్య ఖననం చేశారు. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గుండె ఈ ప్రజల కోసం పని తప్పించింది కొట్టుకుంది కాబట్టి ఇక్కడే ఆయన ఖననం చేయబడని చెప్పి అక్కడే ఆయన ఖననం చేశారు. రెండవది, ఆయన దేహాన్ని తీసుకొచ్చి రాజకీయ సత్కారాలతో రాజుల సమాధి ఉండే ప్రాంతంలో ఇంగ్లాండ్ రాణి తీసుకొచ్చి ఖననం చేసింది. ఒక మాట చెప్పాలంటే ఆ డేవిడ్ లివింగ్స్టన్ జీవితం ఎందరినో పురుకొల్పింది, ఎందరినో ప్రోత్సాహపరిచింది. ఈ రోజు ఆ భక్తుని జీవితం ప్రపంచంలో ప్రకాశిస్తా ఉంది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుడు ఉదయకాల సమయంలో మన నుంచి మూడు విషయాలు కోరుతా ఉన్నాడు. ఒకటి, మనం నక్షత్రాల వలె, ఒక్కసారి నేను కట్ చేసి మళ్ళా తీసుకుంటాను, విపరీతమైన డిస్టర్బెన్స్ వస్తుంది, లైన్స్ నేను కట్ చేస్తాను. ఒక్క నిమిషం, నేను కట్ చేస్తున్నా లైన్స్ కొన్ని, ముగిద్దాం కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సరే ముగిస్తున్నాను, కొద్ది మాటలతో ముగిస్తున్నాను. అర్థం చేసుకుందాం. ప్రతి ఉదయకాల సమయంలో మూడు విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఉదయకాల సమయంలో మూడు విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఒకటి, మనం కూడా ప్రభు కోసం ప్రకాశించాలి. రెండు, ఎంత మాత్రం విగ్రహారాధన చేయకూడదు. మూడవది, మనం దేవుని మహిమపరచడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశ నక్షత్రాలను ఈ ఉదయ కాల సమయంలో మన కళ్ళ ముందుంచారు. అది ఎలాగైతే ప్రకాశిస్తా ఉన్నాయో మనం కూడా మనం పనిచేస్తున్న స్థలంలో ప్రకాశింపబద్ధులమై ఉన్నాం. చాలా మందికి ఆశరంటే పేరు సంపాదించాలి. చాలా మంది ఆశరంటే నిలదొక్కుకోవాలి, నా మార్క్ వేసుకోవాలి, నన్ను మర్చిపోకూడదు అని చాలా మంది ఆశపడతా ఉంటారు. దేవుడు కూడా మన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనల్ని కూడా అనేక మంది గుర్తు పెట్టుకుని ఆశపడతా ఉన్నాడు. కానీ ఆయన మనకి ఇస్తున్న పరిధి అంటే, ఆయన మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకను తిప్పటం సువార్త భారము మన బాధ్యత అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఆ ఫిల్మ్ స్టార్స్ కోసం బాగా తెలుసు, వాళ్ళు ఆ వెండి తెర మీద మెరుస్తూ ఉంటారేమో, వెండి తెర మీద వెలుగుతూ ఉంటారేమో, కానీ రియల్ స్టార్స్ అయితే క్రైస్తవ చరిత్రలో క్రైస్తవ మిషనరీని చూస్తాం. మదర్ థెరిస్సాని కానీ, విలియం కేరీని కానీ, డేవిడ్ లివింగ్స్టన్ కానీ, ఎందరో భక్తులు తమ జీవిత పరమార్థం ఎరిగి వారి తరంలో ప్రకాశించారు. చీకటి ప్రాంతాల్లో వారి వెలుగును వెదజల్లారు, వెలుగును ప్రసరింప చేశారు. ఉదయ కాల సమయంలో దేవుడు సూటిగా నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, నీకెందుకు ఉద్యోగం ఇచ్చాను, నిన్నెందుకు అక్కడ పెట్టాను, నిన్నెందుకు రక్షించుకున్నాను, నీకెందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీకెందుకు కుటుంబాన్ని ఇచ్చాను, నీకెందుకు టాలెంట్స్ ఇచ్చాను, తలాంతులు ఇచ్చాను అన్నదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నా కోసం ప్రకాశిస్తావా, నీ పేరు చిరస్థాయిలు నిలిచిపోతుంది, నీ పేరు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5:14-16 చూసి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5:14-16 ఇలా రాయబడతా ఉంది. 14:16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్ అన్నాడు. లోకానికి మనం వెలుగట, చీకటి పాపము అంధకారము అలుముకున్న ప్రపంచానికి మనం వెలుగని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ప్రకాశిస్తున్నానా, నేను నిజంగానే వెలుగ్గా ఉన్నానా, నేను చీకటి సంబంధిగా చీకటి మనుషులతో చేతులు కలిపి నాకు మిగతా వారికి తేడా లేదన్నట్లుగా నేను కూడా లంచగొండితనంలోను, నేను కూడా డబ్బు సంపాదనలోను, నేను కూడా అన్యాయాల్లోను అక్రమాల్లోను, నేను కూడా ఏమాత్రం పనికిరాని వాడిగా జీవించేస్తున్నానని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2వ మాట 16వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు ప్రకాశించాలి, చీకటిలో మీ వెలుగు ఉండాలి, మిమ్మల్ని బట్టి చీకటి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని బట్టి పరలోకమందున్న మీ తండ్రిని మనుషులు మహిమపరచాలి. కాబట్టి నిజమైన ప్రశ్న ఏంటంటే, నా జీవితం దేవునికి మహిమ తెస్తుందా, నా జీవితం సమాజానికి ప్రయోజనకరంగా ఉందా, నా తరంలో నేను దేవుని కొరకు వెలిగేవాడిగా ఉన్నానా, నా ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా అని మనం ప్రశ్నించుకొని పరీక్ష చేసుకొని ఈ ఉదయ కాలం ప్రార్థనతో మనం ముగించుకోవాలి. దేవుడు లింగ్స్టన్ ని మన ముందుంచాడు. ఆయన కోసం ఇంగ్లాండ్ రాణి పరితపించింది, ఆయన కోసం ఆఫ్రికా ప్రజలు పరితపించారు, ఆయన కోసం ఇంగ్లాండ్ ప్రజలు పరితపించారు, ఆయన కోసం ఆఫ్రికా ప్రజలు పరితపించారు. ఆయన గుండె ఆఫ్రికాలో ఖననం చేశారు, ఆయన దేహాన్ని ఇంగ్లాండ్ లో సమాధి కట్టి ఖననం చేశారు. ఇప్పటికీ ఆ భక్తిని మర్చిపోలేకపోతున్నాం. కారణం, అతడు తన ప్రభువుని ప్రేమించిన విధానం, అతడు తన ప్రభు స్వరానికి విధేయత చూపించి చీకటి ఖండంలోకి వెళ్ళాడు, చిరుదీవిగా నిలబడ్డాడు, ఆ ఖండాన్ని వెలిగించాడు, అనేక మందికి ఆ ఖండం కొరకు రచన చేశాడు, అనేక అన్వేషణలు చేసి ప్రపంచానికి ఆ అఖండం కోసం చెప్పాడు. హెన్రీ స్టాన్లీ లాంటి ఒక నాస్తికుడు కూడా ఆయన జీవితాన్ని బట్టి, ఆయన పరిచయను బట్టి, ఆయన బోధను బట్టి ప్రభావితుడై ఆయన వార్షునిగా గొప్ప సేవను క్రైస్తవుడిగా మారి కొనసాగించాడు. నేను ఆ జీవితం ఎలాగుందో దేవుడి ఉదయ కాల సమయంలో ప్రశ్నిస్తుండగా పరీక్ష చేసుకుని మనం ప్రకాశించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్య ఉన్న శాలేమన్న ముగింపు ప్రార్థన చేస్తారు. శాలేమన్న
ప్రార్థన చేస్తున్నాం కదా.